పడగలలో కూడా మధ్యమ ఫణము అన్నారు దానిని. ఇవాళ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు కొలువయ్యున్న ఆలయం ఉన్న ప్రాంగణం ఆదిశేషుని 1000 పడగలలో మధ్యమ ఫణం, మధ్యలో ఉన్న పడగ. ఆదిశేషుడికి అందరం అనుకున్నట్టుగా 1000 కాస్తమా పడగలు, 1001 గుర్తుపెట్టుకోండి, 1001 పడగలని చెప్పారు. తెలియక చాలామంది సహస్ర పండుడు అనే పదాన్ని బట్టి 1000 అనుకుంటున్నారు. ఆదిశేషుడికి కరెక్ట్గా 1001 ఉన్నాయి. ఇటు 500, ఇటు 500 మధ్యలో ఉంటుంది, 501 పడవక అన్నమాట. ఆ పడగలో ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. అది మధ్యమ ఫణము అని పిలువబడుతుంది. ఆ ఫణము మీద ధగధగ వెలిగిపోతున్న మణి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం. ఆ ఆలయంలో ఆ మణిలో మధ్యలో సూక్ష్మ కాంతిస్వరూపుడి, మహాసౌందర్య స్వరూపుడై శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. ఆదిశేషుడి పడగల మీద కొలువై ఉన్న విష్ణువు తొందరగా కోరికలు తీరుస్తాడు. అందుకే అన్ని క్షేత్రాల్లో కంటే తిరుపతి క్షేత్రంలో ఉన్నప్పుడు స్వామివారు తొందరగా మొక్కులు అందుకునేవాడని, ఆ మొక్కులు అందుకున్న వెంటనే కోరికలు తీర్చేవాడని ప్రసిద్ధికెక్కాడనమాట. ఆ తర్వాత తక్కిన క్రీడాపర్వతాలన్నీ భూలోకానికి వచ్చాయి. స్వామివారు జగత్ప్రసిద్ధికెక్కాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనొకప్పుడు శ్రీకాళహస్తిలో ఒక మంచి వేద పండితుడు ఉండేవాడు. చాలా గొప్పవాడు ఆయన. మళ్ళీ పండితుల్లో కూడా, వేద పండితుల్లో కూడా నియమనిష్టలు కలిగిన పండితులు కొందరు ఉంటారు. కొందరు చదువుకుంటారు, పెద్ద నియమాలు ఉండవు. కొందరు చదువుకోరు కానీ నియమాలు పెట్టుకుంటారు. చదివి నియమములు పెట్టుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. పురంధర సోమయాజీ అని ఒక ఆయన ఉండేవాట కాళహస్తిలో. ఆయన పేరు పురంధర సోమయాజీ. కొన్ని వేల యజ్ఞములు చేసినవాడు, సోమపానం చేసినవాడు, 4 వేదాలకి భాష్యం చెప్పగలడు ఆయన. సుస్వరం ఆయనది. అసలు కంఠస్వరం ఎంత బాగుండాలండి. ప్రతి అక్షరము స్పష్టంగా పలకగలగడం చాలా పూర్వజన్మ సుకృతం తెలుసా. సాధారణంగా ప్రతి వ్యక్తికి ముఖయంత్రంలో ఒక లోపం ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క శబ్దం పలకదు, లా పలకలేరు చాలామంది. ఇప్పటికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి అనమంటే అది ఎల్లి అంటాడు. కారణం ఏమిటి, ఎక్కడో ఎప్పుడో ఏదో దోషం చేస్తే ఈ ముఖయంత్రంలో లోపం వచ్చి ఆ శబ్దం పలకలేడనమాట. లా పలకలేని వాళ్ళు కొందరు, లా పలకలేని వారు కొంతమంది. కా పలకమంటే నాకు అంటే నాతూ అంటాడు వాడు. నాకు కావాలి, నాతూ తావాలంటాడనమాట. చాలా చిత్రంగా ఉంటాయి ఈ ముఖయంత్రం యొక్క లక్షణాలు అనమాట. ధ్యాయామి అనలేడు, ధ్యాయామి అంటారనమాట. ఇప్పటికి కూడా వెస్ట్ బెంగాల్లో పాపం చాలామంది స్మృతి అనలేరు, ఇస్మృతి అంటారు. ఈ చేరిస్తే కానీ పలకలేరు. స్కూల్ అన్నాడు, ఈ స్కూల్ అనాల్సిందే వాడు. మాకు పాఠం చెప్పేది ఒక ఆవిడ పాపం. స్మృతి విస్మృతి అని ఈ హిందీ పండిట్ ట్రైనింగ్లో బీఈడీలో చెప్పేది ఆవిడ పాఠానికి. నేను విజయవాడలో అప్పట్లో హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ కాలేజీకి వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఆవిడ పంపించారు. ఆవిడ చక్కగా సైకాలజీ చెప్పేది. ఈ చిల్డ్రన్ సైకాలజీ ఉంటుంది కదా, ఆ సైకాలజీలో ఆవిడ స్మృతి విస్మృతి చెప్పాలంటే ఎప్పుడు చూసినా విస్మృతి విస్మృతి అనేది. విస్మృతి ఏమిటమ్మా అంటే విస్మృతి స్మృతి విస్మృతి అనేది. అసలుకి చివరికి రాస్తే అర్థమైందనమాట. ఆ స్మృ అనేది పలకలేదనమాట. స్మృతి అనాలంటే పక్కన ఈ చేరిస్తే కానీ పలకలేదు పాపం. ఆవిడ స్కూల్ అనాలంటే ఈ స్కూల్ అనవలసింది. ఏం చేస్తుంది, నా అనమంటే అణ అనేది ఆవిడ, నా అనలేదు. అలా కొంతమంది ఉంటారు వాడికి నా పలకదు. మణి అనమంటే మనీ మనీ అంటారు, నాగమణి అంటారు. అది వాడి ముక్కులో ఏదో ఉంటుంది. ఇవన్నీ వారి వారి కర్మయోగాలు. ఇవన్నీ ఈ శబ్దములన్నీ ఎందుకు రావడం లేదంటే ఎక్కడో ఏదో చిన్న యోగం ఉంది ముఖయంత్రంలో. అలా కొంతమందికి స్వరములు సరిగ్గా పలకపోతే వాడు పండితుడైన స్వరయంత్రం లోపం ఉన్నవాడు అంటారు. ఈ పురంధర స్వామియాజీకి ఉన్న సుకృతి ఏమిటంటే చక్కని విద్యం ఉంది, పాండిత్యం ఉంది, స్వరం ఉంది. అంత స్పష్టంగా హాయిగా పలికేవాట. ఎంత బాగా పలికేవాడండి ఆయన. శాకి సాకి తేడా ఉంది. ఆ రెండింటికి సరిగ్గా ఉచ్చారణ లేకపోతే అర్థం అనర్థం అవుతుంది. అందుకే వ్యాకరణం నేర్పేటప్పుడు నాయన స అంటే దంత్యం, శ అంటే తాళవ్యం అని చెప్పాలి. శార్దూలము అనాలి, శంకరుడు అనాలి. ఎప్పటికి కూడా ఒక ఆయన పురాణం చెబుతూ ఉంటాడు. ఆయన పురాణం చెబితే శంకరుడు అంటే శంకరుడు అంటాడు. చాలా చిత్రంగా అనిపిస్తుంది. చాలాసార్లు విని విసిగెత్తిపోయి ఇదేంటారు బాబు, ఇంత ఛానల్స్లో పురాణం చెబుతాడు, లలితా సహస్రనామం అనే చోట సహస్రనామాలు ఎలా పడుతాడు, శాంకరి అంటే సాంకరి అని చదువుతాడు. మీరు చూడండి కావాలంటే లలితా సహస్రనామ భాష్యంలో ఒకసారి ఒక ఆయన చెబుతూ ఉంటే ఉన్నాను. అంటే పాపం ఆయనకి ఆ శాకి సాకి తేడా లేదు. శాకి సాకి తేడా తెలియకపోతే చాలా ప్రమాదం. దంత్యం అంటే దంతములతో పలకదగినది. సీత అనాలి. అదే శీతాకాలం దారికి వేరు, శ్రీరాముడిలోని శాని తాళవ్యము అంటారు. అదే సత్యములో ఉన్న శాని దంత్యము, దంతములతో పలుకుతున్నాం అనమాట. అంచేత శంకరుడు అనాలి, శంకరుడు అనకూడదు. కర్మ శంకరము అంటే రెండింటి కలయిక. పప్పు ఉప్పు కలిపేస్తే పప్పు ఉప్పులు శంకరం అంటాం అనమాట, దాని రెండు కలిసే అని అర్థం అనమాట. ఈ శబ్దములో తేడా వస్తే ఏమిటని మీరు అడగచ్చు. శంకర అని పిలవబోయే శంకర అంటే అప్పుడు మన కులం శంకరం అవుతుంది, కుటుంబం శంకరం అవుతుంది, రావలసిన మోక్షం శంకరమై స్వర్గానికి నరకానికి వెళ్ళక మధ్యలో వెళ్ళాడతట. ఎంత అనర్థం వస్తుందో తెలుసా, ఒక్క అపశబ్దం వల్ల రావలసిన పుణ్యం పోయి నష్టాలు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవీ భాగవతంలో వృత్రాసురుడి ఘట్టం ఉన్నది, ఇంద్రశత్రో వివర్ధస్వ అని ఒక మంత్రం ఉంది. త్వష్ట అనే ఒక ప్రజాపతి ఇంద్రశత్రో వివర్ధస్వ, ఇంద్రశత్రువా నీవు అభివృద్ధి పొందు అని మంత్రం చదివేటప్పుడు తొందరపాట్లో ఆయాసంతో కోపంతో ఇంద్ర అని ఆపాడు, ఇంద్ర శత్రో వివర్ధస్వ అన్నాడు. దానివల్ల ఏమైపోయింది, ఇంద్రుడికి శత్రువుగా పుట్టి ఇంద్రుణ్ణి చంపవలసిన వృత్రాసురుడే చచ్చిపోయాడు. ఇంద్ర అనగానే ఏమైందనమాట, ఓ ఇంద్ర శత్రు, ఓ నా శత్రువా నీవు అభివృద్ధి చెందు. ఆయన ఉద్దేశం ఏమిటి, ఇంద్రుడు నాశనం కావాలని కోరాలి, కానీ ఇంద్రుడే అభివృద్ధి పొందాలన్నాడు ఆయన. చూసారు ఎంత తేడా వచ్చిందో. అందుకని ఏంటనమాట, మంత్రమును మేము ఎందుకు ఉపదేశం చేస్తున్నామో ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమయ్యింది. గురువుల ద్వారా ఉపదేశం పొందితే స్వరము సరిగ్గా తెలుస్తుంది, సరి అయిన స్వరంతో మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అప్పుడు మనకి అపఫలితం రాకుండా సత్ఫలితం వస్తుంది. గురువులు ఉపదేశం చేస్తే ఇంకొక లాభం కూడా ఉందిట. ఆ లాభం ఏమిటో తెలిసిన మీకు, ఒక్కసారి మనం గురువు ఉపదేశం పొందామంటే పొరపాటున మనకు అపశబ్దం వచ్చినా ఆ అపశబ్దం అపశబ్దం కాదు. గురువు ఉపదేశం పొందినవాడు పొరపాటు ఉచ్చరిస్తే దానివల్ల మంత్రానుష్ఠానంలో కొంప మాత్రం ఉరగదట, ఎందుకంటే గురువుగారి యొక్క అనుగ్రహం వాడికి ఉన్నది గనక. అందువల్ల మంత్రానుష్ఠానం చేసే ముందు గురువు యొక్క అనుజ్ఞ తీసుకుని, గురువుగారు నాకు ఈ స్వరం ఇలా పలకటం లేదు ఇలా పలకొచ్చా అని అడిగితే ఆయన అంటే అప్పుడు చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అలా కాకుండా వేదాలు మంత్రాలు తొందరపడి గురువుల యొక్క ఆజ్ఞ తీసుకోకుండా పుస్తకాలు చూసి, పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు కదా అని పైన కింద ఒక గీత గీశారు కదా అని మన ఇష్టవంతుడు చదివేయకూడదు. దానికి ఒక నియమం ఉన్నది, ఒక స్వరం ఉన్నది, ఆ స్వరమునకు సుస్వరము అని పేరు. అపస్వరం ప్రమాదం. అందుకనే పురంధర స్వామయ్యాజీ బాగా చదువుకోవడంతో పాటు స్వరజ్ఞానం కూడా పొందాడు, స్పష్టముగా మధురముగా పలికేవాడు ఆయన. మాధుర్యం లేని స్వరం మంచిది కాదు కనుక. అన్నిటికీ మించి కొందరికి స్వరం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అర్థం చెప్పలేరు బాగా, కానీ ఈయనకి వేద భాష్యం కూడా చెప్పడం వచ్చు. వేదాలు చదువుకున్న వాళ్ళందరికీ అర్థం రాదుగా, మరి రోజు రాజాది రాజాయ్య అని చదువుతున్నాడు, దాని అర్థం ఏమిటని అడిగితే చెప్పగలరా, చెప్పలేం కదా. ఊరికే మనం టేప్ రికార్డులా నేర్చుకుంటున్నాం, నేర్చుకుంటే చాలు అదే పుణ్యం కనుక, అర్థం కూడా నేర్చుకుంటే ఇంకా అదృష్టం. నాకు చాలా కాలం పాటు చిన్నప్పుడు కొన్ని పద్యాలు చదువుకునేటప్పుడు అర్థం తెలియకుండానే చదివేసేవాళ్ళు, ఎందుకంటే చిన్నప్పుడు అలా నేర్పేవారు మనకి. పొద్దున్నే పిల్లల్ని కూర్చోబెట్టి ఓ రకరకాల శ్లోకాలు నేర్పేవారు. అది ప్రారంభావస్థలో మనకి అర్థం తెలియకుండానే నేర్చుకుంటాం, కానీ పెద్ద అయ్యే కొద్ది అలా ఉంటే ఇబ్బంది కదా. సెమీ సెమీతే పాపం రాసేస్తే కొంపలు మురిగిపోవు, సెమయ్యతే పాపం అక్కడ ఉంటే సెమీతే పాపం అంటే దానికి ఏమర్థం ఉంటుంది. కాబట్టి పెద్ద అయ్యే కొద్ది అర్థం నేర్చుకోవాలి. ఈ మహానుభావుడు పురంధర స్వామయ్యాజీ అర్థం కూడా నేర్చుకుని భాష్యం చెప్పేవాడు. అర్థం తెలియకపోతే ఇదిగో ఇళ్ల ముందు ధర్నాలు చేసేవాళ్ళు పెరుగుతారు, వాళ్ళకి అర్థం తెలియకే కదా ఇవాళ కొట్లాటలు జరుగుతున్నాయి. కారణం ఆ శబ్దానికి అర్థం ఏమిటో తెలియకపోవడం వల్ల. అటువంటి మహాత్ముడు ఏమి రాశాడండి ఆయన గురించి వెంకటాచల మహాత్మ్యంలో. ఆ రోజులలో పురంధర స్వామయ్యాజీ వంటి పండితుడు లేడు, అంత మంచి కంఠస్వరం ఉన్నవాడు లేడు, అంత చక్కగా భాష్యం చెప్పేవాడు లేడు, అన్నిటికీ మించి నియమనిష్టలు కలిగిన వాడు, నియమనిష్టలు కూడా పాటించేవాడు, వేళ తప్పక సంధ్యావందనం యావజ్జీవితం చేసినవాడు, యజ్ఞములు చేసినవాడు, జపతపాలు చేసినవాడు, ధనం దానం పుచ్చుకోవాలంటే అవతలవాడు ఎవడో తెలుసుకుని పుచ్చుకునేవాట. అడ్డమైన వాడి దగ్గర డబ్బులు పుచ్చుకుంటే కూడా ఆ డబ్బులు ఏ పాపిష్టి సొమ్ము ఉందో మనకేం తెలుసు. వాడు ఎవడన్నా చంపేసి వచ్చి ఆ డబ్బు పట్టుకొచ్చి ఆ పాపం పోవడానికి 1,000 రూపాయలు ఈ గంట కడితే లేనిపోయింది, అందులో నువ్వు భాగస్వామి అవుతావు. అందుకని ధనమును తెలుసున్న వాళ్ళ దగ్గర పవిత్రుల దగ్గరే పుచ్చుకునేవాట, పవిత్ర ధనాన్ని తీసుకునేవాడు. అడిగేవాడు కాదు, ఇస్తే కాదనేవాడు కాదు. ధర్మానికి ఒక నియమం ఉన్నది, ఎప్పుడు ఎవరిని ఎంత ఇమ్మని అడగకూడదు. ఏమండి లింగయ్య గారు నాకు 10,000 ఇస్తే కానీ పురాణం చెప్పనండి అని అడగకూడదట, నాకు రోజు 10,000 ఇవ్వండి అని అడగకూడదు. అలాగని ఆయన అంతటా ఆయన సంతోషపడి జేబులో ఏదైనా పెట్టాడనుకోండి, నాకెందుకండి వద్దనకూడదు. ఇది పెద్ద సమస్య. తన ఎంత తాను సంతోషపడి ఇస్తే వద్దు అంటే అది అహంకారము, అది ప్రమాదమే. అలాగని నాకు కావాలని అడిగితే అది ఆశ యాచన, అది ప్రమాదమే. ఈ రెంటిని జయించిన వాడు ఈ పురంధరస్వామి గారి. ఈ కథ ఇంత వర్ణించి ఎందుకు చెబుతున్నాడో తెలుసు? ఆయన ఆయన గురించి వర్ణిస్తే ఆయనకేదో కొమ్ములు ములుస్తాయని కాదు, ఇవి మనం నేర్చుకోమని. నీ అంతట నువ్వు అడగద్దు, వస్తే కాదనకు. నేర్చుకునేటప్పుడు స్వరంతో నేర్చుకో, అర్థం నేర్చుకో, నియమనిష్టలతో నేర్చుకో, పాండిత్యం సంపాదించు, ఇతరులకు ఉపకారం చెయ్యి. యావజ్జీవితం ఆయన ఇంట్లో ఎప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంత భోజనం పెట్టాట. బహుశా ఆయన కూడా మంధన నుంచి వెళ్ళినవాడు అయి ఉంటాడు కాళహస్తికి. వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే భోజనం పెట్టేవాట, మంచి వెన్నపూసతో నేతితో. పూర్వం ఒక పొయ్యి అని ఒకటి ఉండేది తెలుసు కదా, ఒక పొయ్యితో వంటలు చేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటే ఒకసారి చేస్తాను బాబు. అబ్బో మా ఇంట్లో కూడా చిన్నప్పుడు ఆ పొట్టు పొయ్యి అని ఉండేదనమాట. ఆ పొట్టు పొయ్యిని ఏం చేసేవారనమాట, ఆ పొట్టుని తెక్కురేవారు, మధ్యలో కర్ర ఇలా పెడతారు, దాని ఏమంటే మనం రోకలి బండ, అందులో పెట్టి మా అన్నయ్య తెక్కురేవాడు. ఆ పొట్టు పొయ్యి గట్టిగా కూరితేనే పొయ్యి చివరిదాకా కాలుతుందనమాట. ఆ పొట్టు పొయ్యిలో పొయ్యి అంత గట్టిగా కూరారో అందులో పొట్టు, అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బాగా కూరేస్తున్నారు తిండి. ఇడ్లీ కూరి, వెన్న కూరి, లేకపోతే ఇంకో వంకాయ కూర కూరి అంత బాగా పెడుతున్నారనమాట. ఇంకెంతకంటే ఏం చెప్పలేము, అంత గొప్ప ఊరు మంధని. బహుశా అని చేత ఈయన కూడా మంధన నుంచి అక్కడికి వెళ్ళాడు అనిపిస్తుంది. ఎవరన్నా బాగా భోజనం పెడితే అమెరికా వెళ్ళిన నేను ఏమంటున్నారో తెలుసా, మీరు ఏమన్నా మంధనే పెట్టండి అని అడుగుతున్నాను. చివరికి ఈ మధ్యన ఏమంటున్నారంటే, గురువుగారికి మంధన పెద్ద ఏమైనా పట్టేసిందేమో, నిద్దట్లో కూడా మంధన అంటాడు ఈయన. నిజంగా చెబుతున్నాను, అమెరికాలో ఎక్కడన్నా బాగా వెన్న ఇలాంటివి పెట్టేసి భోజనం పెట్టారనుకోండి ఎవరన్నా, బాబు నేను ఇంతకంటే తినలేనురా బాబు అంటే వాళ్ళు బలాత్కారంగా పెడితే, ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మంధన, మీ ఇంటి పేరు సువర్ణ, లేకపోతే ఇంకో మోతేరామా, లేకపోతే ఇంకోట అని ఇళ్ల పేర్లు కొన్ని తెలుసున్నాయి నాకు అని అడగడం మొదలెట్టా. వాళ్ళు కనిపెట్టేశారండి అన్నారు. ఇప్పుడు మాధవి గారు ఉన్నారా కాలిఫోర్నియాలో, అలాగే సువర్ణ పద్మ గారు మొన్నటిదాకా శాండియాగోలో ఉండేవారా, వీళ్ళందరి ఇళ్ళకి వెళ్ళాను అనుకోకుండా, వాళ్ళందరూ ఇక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు. మొదట్లో ఇక్కడికి రాని క్రితం వెళ్ళాను కదా నేను, వెళ్ళినప్పుడల్లా చూసి నాకు మతిపోయింది అనమాట. అంటే ఈ మంధనికి ఎక్కడుందో మరి ఆ చరిత్ర. భగవంతుడు బహుశా అన్నపూర్ణాదేవిని ఈ ఊరి కింద పుట్టించేసాడో ఏమిటో తెలియదు కానీ నాకు. ఇక్కడ అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ, ఈ ఊళ్ళో పుట్టిన చివురు కొమ్మకు కూడా గట్టితనం వస్తుంది, ఇతరులకి పెట్టాలనే ఒక కోరిక వస్తుంది, పెట్టడం తప్ప పుచ్చుకోవడం తెలియని. ఇంత మంచివాడిని ఏమని పొగడాలి? అమాయకి శబ్దం వాడిని వాడితే రేపటి నుంచి మళ్ళీ ఇంకోటి ఎవడన్నా ఏం మమ్మల్ని అమాయకుడు అంటావా అంటారేమో అని భయం పట్టుకుంది. కల్లా కపటం తెలియని పుణ్యాత్ములు మహాత్ములు, ఏ పదం వాడితే ఏం వస్తుందో పొగడ్డానికి వాడినా, అది నాకు ఈ మధ్యకాలంలో భయం కలిగిస్తున్నాయి కొన్ని కారణాల చేత. సరే మొత్తం మీద ఏది ఏమైనా మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా చేతులెత్తి అభివాదం చేస్తున్నాను. ఇటువంటి మంచి గ్రామాన్ని అన్నపూర్ణాదేవి లోకానికి అందించినందుకు ఈ పురంధర స్వామయ్యాజీ నిత్యం ఇంటికి వచ్చిన వాళ్ళకి కడు పెరిగి అన్నం పెట్టే పుణ్యాత్ముడు ఆయన. ఈ విధంగా కాళహస్తిలో ఆయన 50 సంవత్సరాల కాలం యజ్ఞదీక్షతో, వేదాధ్యయనంతో, అధ్యాపనంతో, దానంతో, ధర్మంతో, శౌచంతో గడిపాడు ఆయన. ఆయనకు కొంచెం ఆలస్యంగా, ఆయనకి 35-40 ఏళ్ళు వస్తూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు. ఆయనకి శివభక్తి విష్ణుభక్తి సమానం. ఆయన ఎప్పుడు కాళహస్తీశ్వరుడికి దండం పెట్టకుండా మంచినీళ్ళు తాగేవాడు కాదు, అంతటి భక్తుడు, అంత శివ పూజా ధురంధరుడు. ఎంత శివ పూజా ధురంధరుడో అంత హరినామస్మరణ పరాయణుడు. చేసేది శివ పూజ, నాలికతో నారాయణ స్మరణ. ఇదే భాగవత ధర్మం. చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తినుడువడేని, దయయు సత్యంబులోనుగాదలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. చేతులారా శివ పూజ చేయాలి, అలా నీళ్లు పోయాలి. ఆయన మీద దీపం మాత్రం వెలిగించకుండా బొత్తిగాను, మీకు మరీ భక్తి ఎక్కువైపోతుంది కనుక శివలింగం మీద దీపం వెలిగించేస్తారు. నా మీద ప్రేమ ఎక్కువైపోయి నా కాలికింద దీపం పెట్టి వెళ్ళిపోయింది ఒక ఆవిడ. ఇంతలో పురాణంలో నా కాలు కింద కొంచెం వేడిగా ఉంటానున్నాను, ఇంకాసేపు ఉంటే నేనే వెళ్ళిపోయేవాడిని. గోదావరి తీరంలో వేరే ఇంకక్కర్లా, తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి కాలి కింద, మరి కింద, సీటు కింద పెట్టేయకండి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయకండి. దీపం మాత్రం భక్తి గొప్పదే కానీ అంటించకూడదు. అలా శివుణ్ణి చేతులారా భక్తితో శ్రద్ధతో పూజించాలి, ఇంత పుష్పం వెయ్యాలి, అభిషేకం చెయ్యాలి, దీపం వెలిగించాలి. ఆయన్ని ఎంత పూజిస్తే అంత సంతోషిస్తాడు. ఎంత పూజ ఆయన చేస్తున్నామో అంత భక్తితో హరిస్మరణ చెయ్యాలి. నోరు నెప్పి పుట్టేలా నారాయణ, వాసుదేవ, గోవింద, పరంధామ, పురుషోత్తమ అనాలి. అనుక్షణం గోవిందనామస్మరణ చెయ్యాలి. గోవిందనామస్మరణ పరాయణైక చిత్తులైన వ్యక్తులు ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ చిత్తు చేసుకుని ఆయన చిత్తం దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకని జ్ఞానులు అలా చేస్తారు. దీంతోపాటు ఒకటి దయ, రెండోది సత్యం, ఈ రెండు ఉండాలి. ఇతరులను దయ చూడకపోతే ఉపయోగం ఉంది? ప్రతి ప్రాణిలో పరమాత్మను చూచి, ఓ చిన్న కుక్కకి దెబ్బ తగిలినా జాలిస్తుంది మనకి, ఓ పౌరం దెబ్బతింటే ఏడుస్తున్నామే, ఆఖరికి చీమలను కూడా చంపలేకపోతున్నాం మనం. నిజం చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న వస్తువులు తినేస్తాయేమో చీమలు, ఎందుకు చంపడం అని ముందే లక్ష్మణ రేఖ గీస్తే అవి అక్కడికి రాకుండా పోతాయి అనుకుంటున్నాం. చంపాలంటే బాధ, ఆఖరికి ఆలవుట్టు పెట్టాలంటే బాధపడతాం. అలాంటి మనం దయ లేకుండా ఎలా ఉంటాం? కాబట్టి ప్రతి ప్రాణిని దయతో చూద్దాం, అలాగని మనం చచ్చిపోకుండా మనని రక్షించుకుందాం. సత్యం పలకాలి. అసత్యం పలికితే ఎందుకు నాకు చాలా చికాకు అనిపిస్తుంది. అన్నిటికీ అబద్ధాలే. రైల్వే స్టేషన్లో ఉంటాడు, హలో ఎక్కడున్నారు? నేనండి ఇక్కడే మీ ఇంట్లోనే ఉన్నారు కదండి అంటాడు. ఇంట్లో ఎక్కడా కనబడ్డు, నవ్వానండి, నవ్వులాటకన్నానండి, స్టేషన్లో ఉన్నానండి అంటాడు. ఇలా చిన్ని చిన్ని వాటికి అబద్ధం ఆడకూడదు. సత్యం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. ఈ రెండూ ఉండాలని భాగవతం మనకి చెబుతున్నది. అందుకని పురందర స్వామయాజి నిరంతరము హరినామస్మరణ చేస్తాడు, శివ పూజ చేస్తాడు, ఇటు దయా ఇటు సత్యం ఈ రెండింటినీ కూడా విడిచిపెట్టకుండా అనుసరిస్తాడు, ఆచరణలో పెడతాడు. ఈ పుణ్యాత్ముడికి 35 ఏళ్ళు దాటాక, ఇంచుమించుగా 40వ పడిలో పడబోతూ ఉండగా కొడుకు పుట్టాడననే ఆయనకి నారాయణ స్మరణ ఇష్టం కనుక కొడుక్కి మాధవ అని పేరిట్టాడు. మాధవ శర్మ అని పేరిట్టాడు. రోజు శివ పూజకు వెళ్ళినప్పుడల్లా ఈ చంటి పిల్లని కూడా తీసుకెళ్లేవాడు. ఆ కుర్రవాడి చేత కూడా శివుడికి అభిషేకం చేయించేవాడు. ఆ తర్వాత మాధవ 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 అనేవాడు. మాధవ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే ఈ వంకతో అయినా 10 సార్లు మాధవ స్మరణ చేయొచ్చు కనుక. ఏ పిచ్చ పేరు పెట్టే కంటే భగవన్నామం పెడితే లాభం కదా. పూర్తిగా పేరు పిలవాలి. మళ్ళీ చక్కగా ఒక ఆయనకి రామనాథాన్ని పేరెట్టాక రామనాథాన్ని పిలవకుండా రాంబాబు సోంబాబు అంటే ఆ పేరు కూని అయిపోట్లా. మరి ఎప్పుడు పేరు పేరు కింద పిలవండి. హాయిగా సత్యనారాయణ పేరెట్టారు, సత్యనారాయణ పిలవండి. సత్తిగా అంటే సత్యనారాయణ అంటే మోక్షం వస్తుంది, సత్తిగా అంటే వస్తుంది నెత్తి. కాబట్టి సత్తి వల్ల నెత్తికి ఇబ్బంది తప్ప ఏం ఉండదు. అన్ని చక్కగా పిలవండి. ఈ పిలవడం అంతా కూడా మనకి వేదాలు నేర్పినటువంటి, పురాణములు నేర్పినటువంటి గొప్ప ధర్మం అన్నమాట. హాయిగా చక్కగా పార్థసారథి అంటే కృష్ణుడు అని అర్థం వస్తుంది. ఉట్టి సారథిగా అంటే ఇది ఎవరికి సారథి అయినా అంటే పూర్తిగా పేరు పిలవాలి, చక్కగా ప్రేమగా పిలవాలి. ఏ పేరన్నా మళ్ళీ బుజ్జి, గజ్జి, బజ్జి ఇలా కట్ చేయకండి. సీత అంటే సీత అనే పిలవండి. నేను చెప్పినప్పుడు మీకు బాధ కలిగినా పర్వాలేదు, ఉన్నదన్నట్టుగా చెప్పండి. ఆ ధర్మం సీత అని పేరెట్టి సీతు అనడం ఎందుకు? సీత సీతాదేవి అనే పిలవండి. లక్ష్మీనాథ అని పేరెట్టి అంటే లక్ష్మీనాథ అని పిలవండి. ఎవరో లచ్చిగా అంటే పిచ్చెక్కిపోతుంది, కొద్ది రోజులకి పిచ్చిగా అవుతుంది అది. దానివల్ల లాభం ఏమిటి అని మీరు అడగచ్చు. పదే పదే లక్ష్మీనాథ లక్ష్మీనాథ అని పిలవడానికి అలవాటు పడితే రేపు పొద్దున్న ప్రాణాపాయ స్థితిలో లక్ష్మీనాథ అని పిలిస్తే లక్ష్మీనాథుడు వస్తాడు, యమకింకరుడు మనని తీసుకెళ్లరు. హాయిగా రామనాథ అని పిలిస్తే ఆ రాముడు వస్తాడు, రాముడు మనల్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల చక్కగా పూర్తిగా పేరు పిలవండి. ఈయన ఈ పురంధర స్వామయాజి తన కొడుకుని ప్రేమగా నాయనా, మాధవ, మధుసూదనారా అనే పిలిచేవాడు. కుర్రాడికి తానే స్వయంగా పాఠం చెప్పాడు. ఎప్పుడైనా అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఎవరైనా ఊళ్ళో ఒక పండితుడికి ఒక పలక, బలపం లేదా ఒక పుస్తకం స్వయం పాకం దానం చేయాలి. అక్షరాభ్యాసం నాడు గనక ఊళ్ళో ఒక పండితునికి స్వయం పాకమూసునకు సంబంధించినది కానీ లేదా ఏదన్నా పుస్తకాలకు సంబంధించింది కానీ దానం చేయకపోతే ఆ విద్య కొంచెం ప్రమాదం తెచ్చి పెడుతుంది. అంటే పిల్లలకి ఇవాళ చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే అక్షరాభ్యాసం అయ్యాక ఇంట్లో అక్షరాభ్యాసం చేయించి ఎవరికి ఓ పలక ఇవ్వరు, బలపం ఇవ్వరు, పుస్తకం ఇవ్వరు, స్వయం పాకం ఇవ్వరు. దానివల్ల ఉపయోగం లే. అందులో ముఖ్యంగా తండ్రి కొడుకు అక్షరాభ్యాసం చేస్తే ఈ కొడుకు ద్వారా స్వయం పాకం తాను పుచ్చుకోకూడదుగా. ఇతరులకు ఊళ్ళో ఎవరో ఒక పురోహితుడికి ఇప్పించాలి, తెలిసినది అది ఒక కఠోర నియమం. అది పూర్వకాలంలో తప్పక పనిచేసేవారు. మా నాన్నగారే మా అందరికీ అక్షరాభ్యాసం చేశారు. కానీ ఊళ్ళో మా నాన్నగారికి కూడా ఒక పురోహితుడు ఉండేవాడు, హోతా. ఆయన హోతా సూర్యనారాయణ గారు ఏదో ఉండేదని పేరు. ఆయనకి తప్పక మా అందరికి అక్షరాభ్యాసం అవగానే మా చేత ఒక మంచి తువ్వాలు, తువ్వాల్లో కాస్త బియ్యం, కొన్ని కూరగాయలు, పుస్తకం పట్టుకెళ్ళి మా చేత ఆయనకి ఇప్పించి ఆయన చేత మాకు ఆశీర్వచనం ఇప్పించేవారు. ఆయనకి నమస్కారం చేయించేవారు మా చేత, ఆయన చేత అక్షతలు వేయించేవారు. అదొక కఠోర నియమం. మనకు మనమే పురోహితులం అయినప్పటికీ కూడా ఊళ్ళో ఇంకో పురోహితుడికి దానం ఇవ్వవలసిందే. కొన్ని విషయములలో కుటుంబ సభ్యులు పనికిరారు. ఇంట్లో ఏదన్నా పితృకార్యం ఉంటే భోక్తగా ఇంటి కుటుంబ సభ్యులు పిలవకూడదనమాట. స్వబంధువులు పిలవకూడదు, కొంచెం దూరం వాడిని పిలవాలి. అసలు తన ఇంటి పేరిటివాడు కూడా భోక్తగా పనికిరాడని శాస్త్రం. శాస్త్రం అయితే ఇప్పుడు సువర్ణ వారింట్లో రేపు పొద్దున ఏ పితృకార్యమో జరిగితే సువర్ణ అని ఇంటి పేరు ఉంటే వాడిని మాత్రం భోక్తగా పిలవకూడదు, అంటే తానే తిన్నట్టు అయిపోతుంది భోక్తగా. అందుకని ఇంకో ఇంటి పేరిటి వాడిని తీసుకోవాలి. గోత్రం పొరుకొస్తుంది మళ్ళీ. స్వగోత్రం చాలా మంచిదని శాస్త్రం. ఇంటి పేరు మాత్రమే పనికిరాదు. స్వగోత్రేణ గోత్రాభివృద్ధి క్రియతే. ఈశ్వరుడు ఏం చేస్తాడు, తన గోత్రం వాడు ఎవడైనా భక్తగా వస్తే తన స్వగోత్రం అభివృద్ధి అయ్యేలా చేస్తాడు. తన ఇంటి పేరిటి వాడైతే తానే తిన్నది అవుతుంది కనుక అది పనికిరాదు. అలాగే తన ఇంట్లో అక్షరాభ్యాసాలు చేస్తే తన ఇంటి పేరిటి వాళ్ళకి కాకుండా బయట ఉన్న ఇంకొక ఇంటి పేరిటి వాడికి ఏదో ఒక స్వయం పాకం ఇప్పించాలని, వస్తుదానం చేయించాలని, అది కూడా ఈ విద్యా సంబంధమైన పుస్తకమో పలకయో బలపమో ఇప్పించాలని ఒక నియమం అన్నమాట. ఈ పురంధర స్వామియాజ్ ఇంత పండితుడు ఇంత జ్ఞాని చిన్న విషయంలో ఏమరిపాటు వహించాడు. కుమారునికి అక్షరాభ్యాసం చేసి స్వయం పాకం ఇతర పురోహితులకు ఇవ్వలేదు. ఊళ్ళో ఎవరికీ ఒక పుస్తక దానం కానీ పలకదానం కానీ బలపందానం కానీ చేయించలేదు. ఏమిటి ఈ ఊళ్ళో నాకంటే పండితుడు ఎవడున్నాడు, నేనే పండితుడిని, నా కొడుకు నేనే అక్షరాభ్యాసం చేసుకున్నాను కదా, అడ్డమైన వాడికి దానం ఎందుకు అనిపించింది ఒక క్షణం. ఎలా ఎందుకు అనిపిస్తాయో తెలియదు, ఇవి చెప్పాను కదా, ఎక్కడో ఉంటుంది కర్మ. అంతటి మహాత్ముడికి ఈ చిన్న ఊహ రావడం ఏమిటండి. మహాత్ములకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అందుకే ప్రమాదో ధీమతామపి. ధీమతామపి అంటే బుద్ధిమంతులకి కూడా పండితులకు కూడా ప్రమాద పొరపాటు వస్తుంది. ఎంత గొప్పవాడైనా ఎప్పుడో ఒకడు పొరపాటు చేస్తాడు. అసలు ఏ పొరపాటు లేకపోయినా గందరగోళం జరుగుతుంటే, ఇక పొరపాటు వస్తే ఇక గందరగోళం రాకుండా ఉంటుందా చెప్పండి. ఆ చిన్న పొరపాటు ఆయన జాతకాన్నే మార్చేసింది. ఈ కుర్రాడు చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, అధ్యయనం చేశాడు, మంచి సంపాదన వచ్చింది. చంద్రరేఖ అని పేరు కలిగిన ఒకనొక పురోహితుని యొక్క కూతురు ఆ ఊళ్ళో ఉండేది, మంచి అందగత్తె. ఇతనికి ఈడు జోడు. ఆ చంద్రరేఖనిచ్చి మాధవ శర్మకి పెళ్లి చేశారు. పెళ్ళయ్యింది. వాళ్ళ ఇల్లు లంకంత ఇల్లు. ఊళ్ళోకి ఎప్పుడూ పండితులు వస్తూ పోతూ ఉండేవారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టే బాధ్యత ఈ కుటుంబం మీదే పడేది. దానివల్ల ఏమయ్యేది, ఈ అమ్మాయికి పెళ్ళయింది కానీ వచ్చినప్పటి నుంచి రోజు 100 మంది 50 మంది 10 మంది సప్తాహాలు జరుగుతూనే ఉంటే అందరికీ భోజనాలు పెట్టద్దు. దాంతో ఈవిడికి ఎప్పుడు భర్త దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువగా ఉండేదిట. ఈ భర్త గారికి, వాడు నవయువకుడు, సరైన కామపూరితమైన మనస్సు ఏర్పడిన కాలం అది. ఆ కాలంలో ఎప్పుడు చూసినా పెళ్ళమేమో వంటల్లో ఉండడం, వాళ్ళ అమ్మగారికి సాయం చేయడం, ఈ వచ్చిన జనం కూడా వీళ్ళ గదులు కూడా దూరిపోయేవారట. ఇప్పుడు పెద్ద గొడవ ఏంటంటే ఈ పల్లెటూళ్ళలో పోరి భార్యాభర్త లేదో వాళ్ళ గదిలో వాళ్ళు కాసేపైనా ముచ్చట్లాడుకోవచ్చు, మాట్లాడుకోవాలని ఊహ లేకుండా చుట్టాలందరూ వచ్చారే నీ గది బాగుందిరా, నీ గదిలో ఏసీ ఉందిరా, ఏసీ లేకపోయినా ఆ రోజుల్లో అనుకుందాం కాసేపు, నీ గది బాగుందిరా, చల్లగా ఉందిరా అని అందులో దూరేవారట. దాంతో ఈ కుర్ర పురోహితులు గారి పరిస్థితి ఏమైపోయింది, అందరూ వచ్చే గదిలో పడుకుంటే వీడు హాల్లో పడుకునేవాడు, పెళ్ళం వంటగదిలో వీడు హాల్లో. ఇలా ఒక సంవత్సర కాలం గడిచింది. మాట వరుసకు కూడా భార్యాభర్తలు 10 నిమిషాలు మాట్లాడుకుందామంటే, వీళ్ళిద్దరు ఎప్పుడైనా మాట్లాడుకుందామంటే జనం అందరూ వచ్చి ఏంటే మాట్లాడుతున్నావు, కాస్త కాఫీ ఇవ్వే, మంచినీళ్ళు ఇవ్వే అనేవారట. పాపం ఆవిడ ఊరగొక్కుని ఆవిడపోయేది. వీడు ఏం పెళ్ళండి, మా నాన్న పెళ్ళంటే చేశాడు కానీ ఇదేం కొంపరాబాబు అని ఈయన తండ్రి మీద కొంచెం కోపం వచ్చింది ఈ మాధవకి. ఒకరోజున ఇతడు పరమ కాముకుడైపోయి తన కర్మవశమున తనకు భార్య యగు చంద్రరేఖను పగలు రతికి పిల్వా అయ్యంతి భీతితో అకట పెద్దలెంట నుండంగ పగలీ రతి తగదటంచు బహువిధంబుల చెప్పి పట్టువడక తలగిపోవుచునుండగా తాళజాలక తడు ప్రార్థింపగా పతి యాజ్ఞ మేరదగది ధర్మం బిరింగియు ధవుని మోము జాలితో చూచి పల్కే ఆ చంద్రరేఖ. ఒకరోజు ఇతడు పరమకాముకుడి పట్టపగలు. వీళ్ళు కొంచెం పొద్దున్నే లేచేవారు కదట. ఈ జనాలంతా ఏంటంటే హాయిగా వేళకి తిన్నారు, అలవాటు పడ్డారు కదా, అందులో బొబ్బట్లు, ఆ బొబ్బట్లు నేతిలో ముంచేసి పెట్టేస్తూ ఉంటే శుభ్రంగా తిని తిని రాత్రి 10 దాకా కబుర్లు చెప్పుకుని పొద్దున్న 7 దాకా లేచేవారు కాదు. ఈయన కొంచెం పొద్దున్నే లేచి ఈ జనం అంతా ఉన్నప్పుడు 5 నిమిషాలన్నా ముచ్చట్లాడుకోలేకపోతున్నాం, దాంపత్య జీవితానికి దూరం అయిపోయాం, నా మాట విను, వీళ్ళంతా గదుల్లో పడుకున్నారు, ఇప్పుడు మన గదిలో ఉన్నవాడు కూడా మొహం కడుక్కోవడానికో కాలకృత్యాలకు బయటకు పోయాడు, కాస్త గదిలోకి రా, నా కోరిక తీర్చు, కామపూరితుండయ్యి అని అన్నాడు. ఆవిడంది ఇది సరిగ్గా సంధ్యా సమయం, ఇంకా సేపట్లో సూర్యుడు పూర్తిగా పైకి లేవబోతున్నాడు, దివామైథునం పరికిరాదని శాస్త్రం చెబుతోంది, పగటిపూట రతిక్రీడ దోషం బాబోయ్ వద్దంది, నీ మొహం వద్దే ఉంటే చచ్చిపోతుంటాను, నిన్న ఎన్నాళ్ళయింది పెళ్ళయ్యి, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ఎప్పుడు చూసుకున్నావు అన్నాడు ఈయన. అనగా ఈయన బతిమాలతాడు, ఆవిడ వద్దంటోంది, ఈయన బతిమాలాడు, ఆవిడ వద్దంది. చివరికి ఇప్పుడు ఇవిడికి ఒక సంకటం వచ్చింది, భర్త దైవం, ఆయన ఆజ్ఞ కాదనడము మహాపాపం, అలాగని దివామైథునం దోషం, అన్నిటికీ మించి కాలువ కట్టుకెళ్ళిన వాళ్ళు వస్తే అది ఇంకా అప్రతిష్ట, ఎలాగా అని బాగా ఆలోచించి జాలితో ఏమంది, ఏమండో పని చేద్దామండి, నాకు మంచి ఆలోచన వచ్చింది, కాళహస్తి అంటేనే సువర్ణముఖి నదికి ప్రసిద్ధి, నదీ తీరానికి బండి, మీరు నదికి వెళ్ళి ఎక్కడికి వెళుతున్నారో చెప్పకుండా ఏదో బయటకు పోతున్నాను బండి, నేనేం చేస్తాను అత్తయ్య గారితోటి, అత్తయ్య అత్తయ్య కొంచెం నదిలో స్నానం చేసి మడినీళ్ళు తెస్తానంటాను, ఆవిడ కూడా మడినీళ్ళు అయితే తేయంటుంది. నదీ తీరంలో గొప్ప పొదలు ఉన్నాయి, ఆ పొదల్లోకి ఎవరు పడితే వాళ్ళు రారు, కాబట్టి స్నానం చేసినట్టు ఉంటుంది, మీ కోరిక తీర్చినట్టు ఉంటుంది, తదనంతరం మళ్ళీ నదీ స్నానం చేయొచ్చు, మంచినీళ్ళు తేవచ్చు, మనం నదీ తీరానికి పోదామంటాను కానీ ఆహాహా పెళ్ళామా నా బంగారు గొళ్ళెమా, ఇంతకాలానికి నీకు సద్బుద్ధి పుట్టింది సరే అయితే అని వెంటనే ఏం చేశాడు, నాన్నగారు కాసేపు నేను ఆ గుళ్ళోకి పోతానండి అన్నట్ట, వెళ్ళు నాయన, ఇంట్లో ఉన్నప్పుడు నీకు గుడికి వెళ్ళాలనే కోరిక వచ్చిందంటే చాలా మంచిది, వెళ్ళి రుద్రాభిషేకం బాగా చెయ్యి, లింగార్చన చెయ్యకపోతే వాడు వెంగలవుతాడు, వెళ్ళి లింగార్చన చెయ్యంటే అలాగే నాన్నగారు ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు ఆయన, వెడుతూ వెడుతూ వెళ్ళడానికి ఇదిగో ముందే చూస్తున్నాం తొందరగా వచ్చాయని చెప్పి వెళ్ళిపోయాడు. సరే ఈవిడు కూడా అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు కాస్త అలా వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి, చాలా కాలం అయిపోయింది ఈ మధ్య నదికి వెళ్ళి స్నానం చేసి, ఈ జనవల అంతా ఇళ్లలో పడిపోవడం వల్ల ఇంట్లోనే ఉంటున్నాం మనం, ఒకసారి స్నానం చేసి మండిళ్ళు తెస్తానంటే వెళ్ళిరా తల్లి అంది ఆవిడ అత్తయ్య గారు. అత్తగారు సత్యకాలం మనిషి, ఈ సైగలు గీగలు తెలియవు, ఈ లేటెస్ట్ వాళ్ళ యొక్క ఫేస్బుక్లో ఆవిడకి ఏం తెలుసు, అందుకని ఆవిడ వెళ్ళిరా అంది. ఈవిడ వెంటనే చక్క చీర మడత పెట్టి కట్టుకుని ఓ బింది పుచ్చుకుని కొండ పుచ్చుకుని కాలువ గట్టికి వెళ్ళింది. ఈవిడ ఈ అత్తగారి అనుజ్ఞ తీసుకోవడానికి, ఈ కొండ తీసుకోవడానికి దాదాపు గంట గంటన్నర పట్టింది. అప్పటికే వీడు వెళ్ళిపోయాడు మాధవుడు నదీ తీరంలో కూర్చుని. 6:30 అయ్యింది, 7 అయ్యింది, మా ఆవిడ మళ్ళీ మోసం చేయదు కదా, కొంపదీసి మా ఆవిడ ఇంట్లో ఉండిపోయిందా, దానికి అసలే పిరిగితనం ఎక్కువ, మొహమాటం ఎక్కువ, అన్నిటికీ మించి మా అమ్మకు కూడా కొంచెం బుర్ర తక్కువ, నది కడతానంటే నదికి ఎందుకు లేవే, ఇంట్లోనే స్నానం చేసి తొందరగా కాస్త ఎసట్లో బియ్యం పోయి అందేమో అనుకుంటూ కొత్త కొత్త ఉడికిపోతున్నాడు ఈయన. సరిగ్గా సమయానికి అక్కడ చర్మములను పట్టుకొని వస్తున్న ఒక చండాల స్త్రీ కనపడింది. ఆ చండాల స్త్రీ నల్లగా ఉన్నది, అప్పటికే 4 పందుల్ని చంపి వాటి చర్మాన్ని గీకి మాంసాన్ని నమ్మి దాంతోపాటు అక్కడ కొన్ని పడిపోయి ఉన్నటువంటి చర్మాలని అందరికీ ఇవ్వడానికి బయలుదేరింది. ఆ చండాలంకన ఎంత నల్లగా ఉన్నా ఆవిడ ముఖంలో ఏదో తెలియని కళ ఉంది. కొంతమంది నల్లగా ఉంటారు, నలుపులో నాణ్యం అంటారు. పరమసుందరీమణికింద అనిపించింది దీనికి. అందులో కామాతురాణం నా భయం నా లజ్జ, అందువల్ల ఈయనకి తెలియకుండానే భయం పోయింది, లజ్జపోయింది, దానికి తోడు ఇప్పుడు ఈ సుందరి యొక్క సౌందర్యం ఆకర్షించింది. ఒక్కొక్కళ్ళ రూపం ఒక్కొక్కళ్ళు ఆకర్షిస్తుందండి, కారణం ఏంటో చెప్పలేం మనం. ఇప్పుడు ఇలబిల అనే ఒక సుందరీమణి విశ్రవసుడికి భార్య, ఆవిడ చాలా ఎర్రగా అందంగా ఉండేది, కానీ కైకసి నల్లగా ఉండేది, ఇంత బాణకడుపుతో ఉండేది, నెత్తి మీద ఏతాకుల్లాగా తల వెంట్రుకలు ఉండేవి. అయినా ఈయన ఏం చేశాడు, ఈ ఇంట్లో ఉన్న బంగారపు రంగు శరీరంతో ఉన్న ఇలబిలను విడిచిపెట్టి సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా అంటూ ఈ కైకసి వెంట పడ్డాడు. ఏంటంటే ఏం చెప్తాం, తావలసింది రంభన్నారు. ఎవరి అయినా ఎందుకు పెళ్లి చేసుకున్నామని అడిగితే అదేంటండి అంత అందంగా ఉంటే ఇలా నేస్తున్నారు అంటారా లేదా, ఆ వ్యక్తి కళ్ళతో చూడాలన్నమాట. లోకంలో ఇంచుమించుగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ భార్యలు వాళ్ళంటే ఇష్టం కనుక, అలాగే ఈ భార్యలకు ఆ భర్త రూపం ఆకర్షణతో ఉంది కనుక, వారి పూర్వజన్మ యొక్క ఆకర్షణలు వారిని పరస్పరం దంపతుల్ని చేస్తాయని ఒక శాస్త్రం చెబుతున్నది. ఈతడికి ఆ క్షణంలో ఆవిడ చూడగానే ఆశ్చర్యం కలిగింది. స్వర్ణభూషణ శ్వేతాంబర అలంకృతయ్యి ఒక్క కాలు ముడుచుకొని యొక్క కాలి బొటనవేలు నేల గుచ్చి ఎత్తుచు మోకాలి మీద చుగు గంబుకు నుంచుకును దీర్ఘనేల కొంతలా భాసిత యగు చండాలాంకన స్త్రీ అందు మరులుగొని. ఒక కాలి మీద కాలు ఇలా పెట్టుకుని ఇలా గడ్డం కింద చెయ్యెట్టుకుని నదీ తీరంలో కూర్చుని ఆ చర్మాలను చక్కగా అలా ఒత్తుతూ జుట్టు విరబోసుకుని ఉన్నది ఆవిడ. నల్లని ఒత్తైన జుట్టు అనమాట, నేల మీదకి వెళ్ళాడుతోంది. మంచి నలుపు మళ్ళీ, ఆ నలుపులో కూడా ఆవిడ అసలు ఇక కాటుక అలాగే ఉంటుందేమో. గౌడు గేది చర్మం భగవంతుడు ఆవిడ చేతికి చర్మంగా మార్చాడేమో అన్నట్టుగా ఉంది. కళ్ళు విశాలంగా ఉన్నాయి, తెల్లని బట్టలు కట్టుకుంది. బాగా నల్లగా ఉన్న వాళ్ళు తెల్ల బట్టలు కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో నాయనో. ఆ శ్వేత వస్త్రాలంకృత అయి ఉంది, చక్కని చెవులు కుండలాలు, దానితో బాగా డబ్బు ఉన్నది ఆవిడ వచ్చిన ఆవిడ. అందుకని ఒళ్ళంతా నగలు కూడా అలంకరించుకుంది. ఈ చుట్టూతో ఒక పూలమాల చుట్టుకుంది, ఒంటికి కాస్త సుగంధ ద్రవ్యం పూసుకుంది. ఇంకా వీడికి మతిపోయింది. సుందరి కాశిత్వం కళ్యాణి అన్నాడు. నువ్వెవరు అంటే చండాలంగనండి అంది. మేము ఇక్కడ పందుల్ని మేపుకుంటూ ఉంటామండి, పందులన్నీ చక్కగా శని ఆదివారాల్లో కోసేసి మాంసం అమ్ముకుంటామండి, బోల్ డబ్బులు వస్తాయండి, అప్పుడు కళ్ళు కూడా అమ్ముతూ ఉంటాను నేను. ఆ కళ్ళు పుచ్చుకొని ఈ మాంసం తింటూ ఉంటే అబ్బా మా వాళ్ళకి స్వర్గం బెత్తడి దూరంలో ఉంటుందండి. అదేంటో తెలియదండి, పప్పు నెయ్యి అంటారు కానీ ఈ కళ్ళు పంది మాంసం రుచి ముందు పప్పు నెయ్యి ఏం బాగుంటుంది అంది ఆవిడ. వెంటనే ఈయన అన్నాడు, నువ్వు అన్నది నిజమే, నాకు తెలియక ఇంతకాలం ఈ దిక్కుమాల పప్పు నెయ్యి మీద పడ్డాను. ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు అంటున్నాడు లేదో. అప్పటికి అత్తగారి దగ్గర అనుజ్ఞ పుచ్చుకొని కొండ పుచ్చుకొని ఈ చండాలంకన ఉన్న వైపుకి, ఈ కాళహస్తి నదీ తీరానికి, సువర్ణముఖి నదీ తీరానికి చంద్రరేఖ రావడం మొదలెట్టింది. నువ్వు ఇక్కడే ఉండు కదలకు అని వీడేం చేశాడు, ఆ వస్తున్నది మా ఆవిడ, దాన్ని ఎదురక గెంటేస్తా అని అక్కడికి వెళ్ళి, ఏం చంద్రరేఖ ఇలా వచ్చావంటే ఆవిడ తెల్లబోయి, ఇలా వచ్చావేమిటని అడుగుతావేమిటే బాబు, ఇంట్లో ఉన్నదాన్ని గందరగోళం చేస్తే కదా అత్తగారికి నచ్చ చెప్పి బింది పుచ్చుకొచ్చానంది. అలా అన్నానా, ఎంత నిషిద్ధ కర్మకి నేను నిన్ను పురికొల్పాను, దివామైథునం దోషం అంతే, అసలు నేను అలా అనేసానా అన్నట్టు పైగా వీడు. నీ గుణ పరీక్షకై రమ్మంటి నంతియక నిదివా క్రీడకునే నొప్పుదునే అన్నట్టు పైగా. నీ గుణాన్ని పరీక్షిద్దాం అనుకున్నాను, భర్త మాట కాదంటావా లేదా, పతివ్రతవా కాదా పరీక్షిద్దామని కానీ పగటిపూట అందరూ తిరిగే చోట నదీ తీరానికి నేను మైథున క్రీడకి నిన్ను పిలుస్తానా, చచ్చే దోషం, నువ్వు తొందరగా స్నానం చేసేసి ఈ రేవు కాదు ఆ పక్క రేవుకెళ్ళు, అక్కడికి వెళ్ళి స్నానం చేసి కుండతో నీళ్లు పట్టుకుపో, చచ్చ ఎంత పొరపాటు చేశాను, నువ్వు ఎంత మంచిదానివి అనగానే ఆవిడ తెల్లబోయి, ఆవిడ కూడా పాప నేను కోరిక తీరుద్దాం అనుకుంటూనే వచ్చింది. మా ఆయన ఇలా మారిపోయాడు, పోన్లే ఏమైనా నా భర్త ఏం చెబితే అదే వింటాను అనుకుని, పోన్లేండి ధర్మానికి భంగం కలగలేదు, నా పాతివృత్యానికి భంగం కలగలేదు, మీరు కూడా ఆలస్యం లేకుండా రండి అని స్నానం చేసి కొండ ఎత్తుకు వెళ్ళిపోయింది. ఆవిడ కొండ ఎత్తుకు వెళ్ళేదాకా ఆగి మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఈవిడేం చేసింది, ఓహో ఈ మాధవ శర్మ గారి బుద్ధిలో మార్పు వచ్చింది, నా వెంట పడుతున్నాడని కనిపెట్టి, ఏమయ్యో నేను వెళ్ళిపోతున్నాను నువ్వు నా దగ్గరికి రాకంది. వీడికి మతిపోయింది, కట్టుకున్న పెళ్ళాం పోయిందా, నువ్వు పోతావా, అయ్యయ్యయ్యో ఒక్క క్షణం ఆగన్నాడు. అది వెరచి ఇంకా వెళ్ళిపోవడం మొదలెట్టింది. ధరణి సురేంద్ర నే దవ్వుగా జన్నుచున్న నీవంతుకిటురాను నీతి కాదు, నన్నెవ్వరని ఎంచినావు నే నెరుగ చండాలిన చువచంప జాలినుంది. ఆవిడ చాలా మంచి అమ్మాయి అండి, అమ్మాయి కూడా ఏమందో తెలుసిన, నువ్వు వేదాలు చదువుకున్న పండితుడివి, నియమనిష్టలు కలిగిన వాడివి, అర్చనలలో ఆరితేరిన వాడివి, నేను ఎవరిని అనుకున్నా వెంట పడుతున్నావు, చండాల స్త్రీని. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి సమానమే, కానీ ఆహార నియమాలు కొన్ని ఉంటాయి. నేను తిన్న ఆహారం నువ్వు తినలేవు, నేను తాగే కళ్ళు నువ్వు తాగలేవు, నువ్వు తాగే కాఫీ నేను తాగలేను, నాకు పొద్దున్నే కళ్ళు పడాలి నీకు కాఫీ పడాలి, నాకు పంది మాంసం కావాలి నీకు పప్పు కావాలి, నువ్వు నా వెంట పడ్డం ఏం ధర్మం ఉంది. పెద్దలు అందుకే ఆహార విహారాలను బట్టి పెళ్ళిళ్ళు చెప్పారు కానీ పక్షపాతంతో కాదు సుమా, కాబట్టి నా మాట విను, నువ్వు పో నా వెంట పడగనగానే వీడు జాలి పడిపోయి, నీ పేరేమిటి నన్ను పొమ్మంటావా అన్నట్ట దీనంగా. అనగానే కొంతల అంది ఆవిడ, కొంతల నీ నీల కొంతలములు ఎంత బాగున్నాయి, నల్లని నీ జుట్టును చూసే బహుశా నీ కొంతల అని పేరెట్టాను అనగా, కొంతల అంటే జుట్టు వెంట్రుకు ముక్కలాంటిదాన్ని నేను, నువ్వు పరమ పూజ్యుడివి అనగా, ఎందుకు ఈ పూజ్యత, నా మాట విను, ఈ చరాచర జగత్తులో ఉన్న సంపదలు కానీ కీర్తి కానీ పాండిత్యం కానీ నీ పాదాలకి సాటిరావు, నేను నీ పాదదాసుడిని, నీ పొందు కంటే నాకు ఈ పాండిత్యం ఎక్కువ కాదు, నీకంటే నాకు సంపద ఎక్కువ కాదు, నీకంటే నాకు కీర్తి ఎక్కువ కాదు, దయతో నన్ను అనుగ్రహించనగానే నీవు నా దగ్గరకు రాకు నీచదా జాతి దానిని అంది ఆవిడ. నా దగ్గరికి రాకు నీచి జాతి దాన్ని, నన్ను అంటుకుంటే అనవసరంగా నువ్వు కూడా భ్రష్టుడు అవుతావు, అనగా ఉట్టి కబుర్లు, నాకు అవన్నీ అనవసరం, నీ కోసము నేను ఏమైనా దిగజారతాను. నా మాట విను భామ, నిన్ను చూచి తాళలేక బంగారం లాంటి నా భార్యని గెంటేశాను చూసావా అంటే అదే నా నీకు బుద్ధి లేవదు అంటున్నాను నేను. నీకు బుద్ధి లేక చంద్రరేఖ అని నువ్వు పిలుస్తూ ఉంటే నీ పెళ్ళాం పేరు నాకు అర్థమైంది. నిజంగా చంద్రరేఖలా ఉంది, బంగారపు రంగుతో ఉంది, చక్కని చీర కట్టుకుంది, అన్నిటికీ మించి పాతివ్రత్య మహిమ కలిగినది. అటువంటి బంగారం లాంటి మక్కువ ఇళ్ళాలని విడిచిపెట్టి ఈ డొక్కపస వెంట పడకు, నువ్వు డొక్కైపోతావు, చివరికి యముడికి చిక్కి భ్రష్టుడు అయిపోతావు అని తెగ బతిమాలిందిట. లవణాబ్ధిజ రత్నములను దివిజులు శిరముల ధరించు తెరగున నేనిన్నవని నివరించదనని వివరించి భయంబు విడిచి విప్రుండనగం. వెంటనే వీడేమన్నాడు, సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది కానీ ఉప్పు నీటిలోంచి చక్కని రత్నాలు బయటకు వచ్చాయి. సముద్రపు నీటిలో నుంచి బయటకు వచ్చిన రత్నాన్ని దేవతలు నెత్తి మీద ధరించారు. నేను భూదేవుణ్ణి, నిన్ను పాలసముద్రం నుంచి బయటకు వచ్చిన రత్నం నెత్తి మీద పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటాను. ఒకటి చెప్పన నీకు ఆశ్చర్యం, భయంకరమైన గొంగళీ పురుగు సీతాకొక చిలుకగా మారుతుంది. నువ్వు సీతాకొక చిలుక లాంటి దానివి. ప్రస్తుతం నీ చర్మం నల్లగా ఉండొచ్చు, అది గొంగళీ పురుగు అవ్వచ్చు, కానీ నన్ను ముట్టుకుంటే నువ్వు సీతాకొక చిలుకవే. నా మాట విను, పోక ఓ సీతాకొక చిలక ఇక్కడ ఆగు అనగానే మళ్ళీ ఆవిడ కొంచెం భయపడింది. ఆ రోజుల్లో కొంచెం ధర్మం ఎక్కువగా ఉండేదిలేండి, అందుకని భయపడిపోయి నా మాట విను. జారకాంతను, నేను జారకాంతని, డబ్బు చుకుని విటుల యొక్క కోరిక తీర్చేదాన్ని. అటువంటి వాళ్ళ వెంటబడితే ఇహం ఉండదు, పరం ఉండదు. మహావిష సర్పము వంటి ఎవరై నన్ను కడతేరినారే, నిన్ను నమ్మిన భార్యను వీడి నన్ను పొందిన ఇహము పరంబు చెడు ధీరతతో చను బ్రాహ్మణోత్తమ. నువ్వు కాస్త మనస్సుని చిక్కబట్టుకో, ధైర్యం వహించు. నాలాంటి చండాల స్త్రీతో, జారకాంతతో డబ్బుచ్చుకుని వ్యభిచారం చేసే స్త్రీతో తిరిగితే నీకు ఇహపరాలు తొలగిపోతాయి. అలాంటి నాలాంటి స్త్రీ వెంటబడి ఒక్కడైనా జీవితంలో బాగుపడ్డా? నోటి వెంబడి ప్రేమ మాటలు, లోపలంతా విషం, పైపై అలంకారాలు, లోపల ఏ సౌందర్యం లేని వాళ్ళం. ఆచరణ అపవిత్రం, ఆహారం అపవిత్రం, శరీరం అపవిత్రం, అన్నీ అపవిత్రాలు ఏమి అవి? వెళ్ళు వెళ్ళు. భగవంతుడు ఒక నియమం పెట్టాడు, స్త్రీ పురుష జాతిద్వయాన్ని పెట్టాడు, ఎవరి సంస్కారానికి తగిన వివాహాలు వాళ్ళు చేసుకోమన్నాడు, ధర్మబద్ధంగా నడుచుకోమన్నాడు. ధర్మశాస్త్రాలు కట్టుకున్న పెళ్ళానికి ద్రోహం చెయ్యొద్దని చెబుతుంటే నువ్వు అది విడిచిపెట్టి ఇక్కడికి వస్తావా? అన్ని ధర్మాలు తెలిసి చండాల స్త్రీ సంగమం చేస్తావా? పరమ పవిత్రమైన గోవుని సేవించడం మాని పందికాళ్ళు పట్టుకున్నట్టు అయిపోతుంది నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే. నా మాట విను అని ఎన్ని చెప్పినా లేదు, నువ్వు లేకపోతే నాకు సృష్టి లేదు, నా ప్రాణం పోతోంది, సుందరి గుండెలు పట్టుకుని అడుగుతున్నాను, నీ వెంట పడుతున్నాను, తులసీదళం ఎంతో నువ్వు నాకంతే అనగానే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఈ ఐదు జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలకి లొంగినవాడు ఎవడూ జీవితంలో బాగుపడలేదు. సౌందర్యం చూచి వ్యామోహం చెందుతుంది ఈ కన్ను, దాన్ని జయించాలి. మంచి రుచి కలిగిన పదార్థాన్ని చూచి రెచ్చిపోయి తిని నాశనమైపోతుంది నాలుక. రుచులకు లొంగరాదు, నాలుక నదుపులో పెట్టాలి. శబ్దం మీద వ్యామోహంతో చెవులు పాడైపోతూ ఉంటాయి. అందుకే పురాణానికి వచ్చి కూడా సెల్లెందుకు మాట్లాడతామంటే అదే, ఈ చెవులను జయించట్లేదు అనమాట, ఈ ఇంద్రియ నిగ్రహం లేదని అర్థం. చర్మానికి స్పర్శ సుఖం అవసరం, కానీ ఆ స్పర్శ సుఖం వెంటబడి చర్మం భ్రష్టత్వం పొందుతోంది. ముక్కులు సువాసన వెంటబడి నాశనమైపోతున్నాయి. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలనే పంచతన్మాత్రలని జయించాలి, పంచ జ్ఞానేంద్రియాలని జయించాలి. వాక్కు పాణి పాద పాయు ఉపస్థలనే ఐదు కర్మేంద్రియాలని జయించిన వాడు జ్ఞానవుతాడు. వాక్కు అంటే మాట్లాడే మాట, మాట ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేసే మాటే తప్ప ఇతరులకు హాని చేసే మాట మాట్లాడకూడదట. అందుకే కర్మేంద్రియాల్లో మొదటిది వాక్కు అన్నారు. మాటే కొంప ముచ్చుతుంది కదా చూస్తున్నాం కదా మనం, అసలు ఏమీ లేకపోతేనే కొంపలు ములుగుతున్నాయి. వాక్కు కనుక సరిగ్గా లేకపోతే ఏముంది? ఎప్పుడైనా నాయన నువ్వు చాలా మంచివాడు అంటే రేపటి నుంచి నా వెంట పడతాడు, నువ్వు దుర్మార్గుడు పాపాత్ముడు అన్నవా మన్ని తంతాడు. కాబట్టి వాక్కును అదుపులో పెట్టాలి, పాణి చేతిని అదుపులో పెట్టాలి, పాద కాళ్ళను కూడా అదుపులో పెట్టాలి. కాళ్ళు ఎలా అదుపులో పెట్టడం అంటే కాళ్ళతోటి ఎప్పుడు కూడా ఇలా పురాణం వినడానికే మనం ప్రయత్నించాలి. మన కాలు పురాణము జరుగుతున్న స్థలమునకు నడిచి వెళ్ళడానికే ఉపయోగపడాలి. అంతేగాని ఈ కాళ్ళతో సినిమాలకు అయితే ఉపయోగం ఉంది, ఆ సినిమాలో ఏమో దరిద్రం తెల్లారులేస్తాను నిజంగా అందులో ఉన్నట్టు ఎక్కడ దొరుకుతాయి? పరమ పవిత్రమైన కథ అయితే పోనీ ఎలాగో పెట్టుకోవచ్చు, ఏం ఉండదు అందులో. అంతే నువ్వు సొంట, నువ్వు సొంట, నువ్వు తులాయివి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు చండాలుడివి, ఒక పెళ్ళం, ఇద్దరు మొగుళ్ళు, ఇవే టైటిల్స్. వాటి కోసం ఈ కాళ్ళు ఉపయోగపడితే ఆ కాళ్ళు భ్రష్టమైన కాళ్ళు అయిపోతాయి, విశిష్టమైన కాళ్ళు కావు. కాబట్టి పాదము పవిత్ర కార్యానికి ఉపయోగపడాలి. ఇంకా పాయువు ఉపస్థాయి రెండు కూడా, మలమూత్ర ద్వారాలు కూడా సరైన ఆహారములు తీసుకుని సరైన రీతిలో వీటిని వినియోగించుకోవడానికి ఉపయోగపడాలి. ఎక్కడైనా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మన అదుపులో ఉంటే మనకి ఇహపరాలు వస్తాయి. వాటి అదుపులోకి మనం పెడితే మనం భ్రష్టులమవుతాం. వాటిని అదుపులో పెట్టు అనగా, లేదు అదుపులో ఉన్నాయి కాబట్టే పరమసుందరివి, ఇన్ని రకాలైన విద్యలని ఎరిగి నాకే జ్ఞానం బోధిస్తున్న నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను నేను. నీకు అన్ని ధర్మాలు తెలిసే, అసలు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నాకంటే నువ్వే బాగా చదువుకున్నావు, ఇన్ని ధర్మములు తెలిసిన నీ సాంగత్యం నన్ను పవిత్రుడు చేస్తున్నాను అటు వీడు. అది కూడా ఇలా వాడాడు, నీకు ధర్మం తెలుసు కాబట్టి నా కర్మం మంచిదే అవుతుంది. ధర్మం తెలిసిన స్త్రీ ఎప్పుడు కూడా అమ్మవారితో సమానం, నిన్ను పట్టుకుంటే నేను పవిత్రుని అవుతాను అనగా, కులహీనుడు అయితే నరకానికి ఎడతావేమో, నరకానికి ఎడతానా, రోజు సంధ్యావందనం చేస్తున్నాగా, యదన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే యద్రాత్ర్యాత్ కురితే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అనే మంత్రం చదువుతాను, వెంటనే ఏ పూట పాపం ఆ పూటే పోతుంది, నాకు పాపం పోతుంది అన్నాడే. ఇది కూడా బాగుందండి, వాడు వారిని చెప్పాడు, సంధ్యావందనం చేస్తే పాపములు పోవా అనగా, అంది అనవసరంగా తెలియక చేసిన పాపములు సంధ్యావందనం వల్ల పోతాయి కానీ రోజు సంధ్యావందనానికి ముందు పాపం చేసి సంధ్యావందనం చేయమని అది ఒకటి చెప్పాడు ఆయన. అంది ఏమో ఇప్పుడు నిన్ను చూశాను, ఇంకా నిన్ను చూశాక నేను చేసేది పాపమో పుణ్యమో నాకు తెలియటం లేదు, సుందరి ఇంకా నన్ను ఏడిపించకు, శరీరం వణుకుతుంది అన్నట్ట. కట్ట కట్ట బ్రాహ్మణోత్తముడా, కామసుఖంబును కోరి లేని సంకటపడనేల, మీ గృహము గ్రక్కున చేరి స్వకీయ భార్యనే పటుముదమొప్పగూడు, నన్ను గూడిన దోషము వచ్చుగాన నన్నెటువలె నంటగోరితి విదేమి అపభ్రమ పుట్టే నిచ్చటం. అప్పటికి ఇంకా ఆవిడేమంది, అయ్యయ్యో అంది పాప. కటకట అంటే అయ్యో, ఎంత ఇంద్రియ లోలుడివైపోయావు, ఆ మాత్రం నిగ్రహం లేని వాడివైపోయావా, నన్ను కూడి నాశనమైపోతానంటావా, లేనిపోని అపజన్మ పొందాలనుకుంటున్నావా, పవిత్రురాలైన సుందరీమణి అయిన ధర్మం ఎరిగిన నీ భార్య దగ్గరికి పోకూడదా? ఇంకొకసారి చెబుతున్నాను, పండితోత్తమ నన్ను అంటరాకు అనగా, ఈ విప్రుడు మించిన కామంతో వెళ్ళిపోయి గట్టిగా పట్టుకుని, సుందరి నీలకొంతల వినీలకొంతల తన్ను చంపు, నన్ను మాత్రం కాదనకు, నువ్వు ఒకవేళ ఇంకా కాదని మొండిగా వెళ్ళిపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాను. ఈ కాళహస్తి తీరంలో సువర్ణముఖి నదీ తీరంలో సగం సగం కాలుతున్న శవాలు ఉన్నాయి, ఆ కట్టెల మంట బాగా ప్రజ్వరిల్లుతోంది, ఆ కట్టెల్లో ఈ కట్టెలు కాల్ చేసుకుంటాను, బ్రహ్మహత్యా పాపం నీకు అంటుకుంటుంది అనగానే అదొక్క క్షణం ఆగిపోయి, ఎంత కొంప ముంచావయ్యా బాబు, చచ్చిపోతాను, పైగా బ్రహ్మహత్యా పాపం అంటావు, నువ్వు వచ్చి నన్ను ముట్టుకుంటేనే నీకు ప్రమాదమేమో, దానివల్ల నాకు పాపమేమో అనుకుంటుంటే నువ్వేమో ఎక్కడ చచ్చిపోతాను అంటున్నావు, దీనివల్ల మీ అమ్మా నాన్న నాశనం అయిపోరా, జనని జనక ద్రోహం నీకు అంటదా, గురుద్రోహం నీకు అంటదా, జాతి ద్రోహం నీకు అంటదా అనగానే, ఇవన్నీ పెచ్చ, అందరం పర